శ్రీమాతృగురుభ్యాం సభాయే నమః.
చాలా అండి అని బాబు మోహన్ లోపల పెట్టి ఎట్టి పీకే ఆ యువకు విరగొట్టిస్తాడు. అలాగా ఆ బొమ్మికోడి తీసి దాంతో అన్నం వండి అది పెట్టిన ఎత్తు మీద కొట్టాడట. అమ్మ మాబోయ్ అన్నాడు ఇంద్రుడు. అయినా సరే వదల్లా కాళ్ళు వచ్చుకున్నాడట. వేడి వేడి బూడిద పూసాడు ఆయన. ఉడికే ఉడికే అన్నం పోసేశాడు. ఎన్ని చేసినా కొట్టినా తిట్టినా ఇంద్రుడు కదలకుండా కాళ్ళు పుచ్చుకుని నువ్వే దిక్కనగానే చిరునవ్వు నవ్విన దత్తాత్రేయుడు అందమైన రూపంతో ప్రత్యక్షమై పక్కన ఒక అందమైన స్త్రీతో చేతిలో ఒక మద్యం పాత్రతో ప్రత్యక్షమై ఆ ఏం కావాలో అన్నట్ట. జంభాసురుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించండి అన్నట్ట. పకపకా నవ్వాడు ఆయన. నీకేమన్నా వెర్రా లేక పిచ్చా, నేనే వీడి జంభాసురుణ్ణి చంపడం ఏమిటి? మద్యాసక్తుడ అంగనారతుడ కర్మభ్రంశనోచ్చిష్టుడం మాద్య దైత్య వినాశ శక్తి కల్లదే నాకల్నా అద్దేవతల్ విద్యాక్షాళన శుద్ధ మానసుడవా విష్ణుండవాద్యుండవు ఈ ఉద్యత్పుణ్య చరిత్రయిల్దిర మహాయోగీంద్ర చూడామణి. తాగుబోతుని చేతిలో మధ్యపాత్రతో ఉన్నాను, స్త్రీలతో తిరుగుతున్నాను, కర్మ భ్రంశన ఉచ్చిష్ఠుణ్ణి నేను, భయంకరమైన పరాక్రమం కలిగిన జంభాసురుడి వంటి వాళ్ళని నేనెక్కడ చంపగలను? ఆ రాక్షసుల్ని చంపే శక్తి నా దగ్గర ఎక్కడుందనగా ఇంద్రుడు చిరునవ్వి నవ్వి, మహాత్మా శ్రీ విద్యోపాసకుడివి, ఆ పవిత్ర విద్య వల్ల హృదయాన్ని శుద్ధి చేసుకున్నవాడివి, సాక్షాత్తు జగన్నాయకుడివి, విష్ణుమూర్తివి నువ్వు. నీ పక్కన ఉన్న ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆవిడ ఆదిలక్ష్మి, నేను కనిపెట్టాను యోగీంద్ర మమ్మల్ని మోసగించడానికి ఆదినాయకుడివి, అవధూతవై ఇలా కపటం చేస్తున్నావు, ఇది వంచన అనగా ఇప్పుడు నేను అనుగ్రహించా, ఇది యోగామృతమని ఈవిడ లక్ష్మి అని నన్ను మీరు గ్రహించారు, అవధూతగా గుర్తించారు, నా వంచనకు లొంగక నన్ను వదిలిపెట్టక మీరిక్కడ నన్ను పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడే వాడిని చంపుతానని ఇంద్రుణ్ణి వాడిని మోసగించి తీసుకురమ్మనగా ఇంద్రుడు ఆ జంభాసురుణ్ణి రెచ్చగొట్టి తీసుకురాగా ఆ జంభాసురుడు నెత్తిమీద చెయ్యి పెట్టుకునేలా చేసి లక్ష్మీదేవిని నెత్తిమీదకు చేర్చి తద్వారా జంభాసురుణ్ణి సంహరించాడు ఆనాడు దత్తుడు. ఆ విధంగా జంభుడి వంటి రాక్షసుల్ని సంహరించి ఇంద్రుడికి స్వర్గరాజ్యాన్ని స్వరాజ్యాన్ని తిరిగి ఇప్పించినటువంటి ఆ దత్తాత్రేయుడి పాదాలను నీవు ఆశ్రయించు, నీకు కూడా బలమిస్తాడు, శక్తి ఇస్తాడు, పో అనగా ఆ కృతవీర్య కుమారుడు వెంటనే శ్మశానానికి వెళ్ళాడు. ఈయన్ని కూడా అలాగే దత్తుడు చాలా పరీక్షించట. వేడి వేడి కొరవి తీసుకొచ్చి చేతులు కలిచేసేటండి, చేతులు కాలిపోతున్నా సరే దత్తా దత్తా నువ్వే దిక్కన్నట్ట. దత్తాత్రేయుడికి చిత్తం ఆయత్తమై కరుణాయత్తమై కృపాయత్తమై వాడి మీద ఆనందం కలిగి ఉఫ్ఫను వదగానే వాడి చేతులు మళ్ళీ మామూలుగా వచ్చాయట. నా పరీక్షలో నెక్కావు, ఏం వరం కావాలో కోరుకో అంటే ఆయన నువ్వు దైవానివి, నన్ను అనుగ్రహించి నేను అడిగే వరాలన్నీ ఇస్తావా అన్నట్ట. మళ్ళీ ఇంకొకసారి పరీక్షించాడు ఆయన. ఏన్నాయన కాంతాసక్తుడ మద్యపానరతుడన్ కష్ట ప్రచారుండ అత్యంత ప్రీతి భజించదేమిటికి నన్నన్నం మహీనాయకుండు అంతఃశుద్ధుడవు ఈ వసంగుడవు విద్యామూర్తివి. విద్యామూర్తివి ప్రక్కనే కాంతారత్నము పద్మవాస త్రిజగత్ కళ్యాణి. యోగీశ్వర ప్రభు నువ్వు మళ్ళీ నన్ను పరీక్షిస్తున్నావా అన్నట్ట. లేదు నాయన, నేను ఈ కాంతాసక్తుణ్ణి స్త్రీలోలుణ్ణి మద్యపాన రతుణ్ణి, నా ప్రవర్తన అంతా విచిత్రంగా ఉంటుంది, అశుద్ధమైన ప్రవర్తన నాది, నన్నెందుకయ్యా భక్తితో భజిస్తావు, మంచివాడిని ఎవడన్నా మంచి యోగిని ఆశ్రయించనగా నాకు మళ్ళీ నన్ను మోసగిస్తున్నావు. ఆదిశుద్ధి అంతఃశుద్ధి కలిగిన వాడివి, ఆది నాయకుడివి, ఈ కాంతారత్నం సాక్షాత్ ఆదిలక్ష్మి, త్రిజగత్ కళ్యాణి, ఓ యోగీశ్వర అన్నట్ట. శాహభాష్ నువ్వు కూడా ఇంద్రుడిలాగే పరీక్షలో నెగ్గావు, ఏం కావాలని అడిగితే 1000 చేతులు కావాలన్నట్ట. ఏకంగా 1000 చేతులు ఇచ్చాను. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆకాశంలో ఎగిరే శక్తి కావాలన్నాడు, అది ఇచ్చాడు. ఈ విధంగా రకరకాల కోరికలు, అవి ఇవి కదా ఆయుధాలు, వీరత్వం పరాక్రమత్వం. ఎక్కడ పెడితే అక్కడికి అణిమ లహిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు సంచారం చేసే శక్తి, దివ్య రథాలు ఆయుధాలు అన్నీ ఇచ్చాట, అన్నీ ఇచ్చాడు. అక్కడితో ఇంకోటి ఏమన్నా కోరుకున్నాడో తెలుసునండి ఆయన, 4 ప్రధానమైన కోరికలు నాకు ఉండాలి. అవి 1, జాతఃకర సహస్రేణ పూర్వం బాహు సహస్రంతు సవవ్రే రాజసత్తమః అధర్మం చరమాణస్య సద్భిశ్చాపి నివారణం యుద్ధేన పృథివీం జిత్వా ధర్మేణైవానుపాలనం సంగ్రామే వర్తమానస్య వధశ్చైవాధికాత్ భవేత్. మహాత్మా, మొదట 1000 బాహువులు ఇవ్వాలి, 2వది ప్రధానమైన కోరిక. నేను అధర్మం ఆచరిస్తే ఎవరైనా సత్పురుషులు అధర్మం చెయ్యొద్దు అని నన్ను ఆపాలి. 3వది, ఈ భూమినంతటినీ జయించి ధర్మ ప్రకారంగా పాలించాలి. ఎవరికైనా ప్రజలకి నేనే దేవుణ్ణి అయిపోవాలి. నేను దేవుణ్ణి పూజిస్తాను, ప్రజలు నన్ను దేవుళ్ళో పూజించాలి. ఇదిటి ఆయన కోరిక. ఇంకా 4వది, ఎప్పటికైనా పాపం చేస్తే నాకు చావు అంటూ ఉంటే నాకంటే గొప్పవాడైన నీ వంటి విష్ణుమూర్తి అంశ కలిగినటువంటి అవతార పురుషుడి చేతిలో చావాలి. పనికిమాలిన వాడి చేతిలో, కుక్కలోనో చేతిలోనో, చక్క నక్క చేతిలోనో, ఎవడో బాంబు పెట్టో చావకూడదు. నేను హాయిగా మహాత్ముడైన నీలాంటి పుణ్యాత్ముడి చేతిలో నేను చావాలి అనగా ఆయన అవన్నీ ఇచ్చాడు. నువ్వు వినయంగా ఉండు, బుద్ధిగా ఉండు, ధర్మాన్ని పాలించు, కానీ వెర్రితలలు ఎప్పుడన్నా వేసావనుకో, నీలో కూడా అహంకారం ప్రబలిందనుకో, అప్పుడు నాలాంటి మహాత్ముడితో తగాదా పడతావు. నా అవతారమూర్తితో తగాదా పడితే ఇక నిన్ను ఎవడూ కాపాడలేడు. అయితే నీ చేతులు ఎవడు పరపరా నరగ్గలుగుతాడో వాడిని నా అవతారమూర్తిగా గుర్తించు, విష్ణు స్వరూపుడిగా గుర్తించు, వాడి చేతిలో మర్యాదగా తెచ్చిపో హాయిగా, నీకు మోక్షం వస్తుంది అన్నాడు. ఆ కార్తవీర్యార్జునుడు మహాపరాక్రమవంతుడై 7 ద్వీపాలు పర్వతాలతో ఉన్న ఈ భూమండలాన్ని అంతటినీ ఏకఛత్రాధిపత్యంగా జయించి పరిపాలించాడు. యుద్ధానికి వస్తే చాలు, 1000 చేతులు పుట్టేవిటండి అతనికి. ఆయా రాజుల్ని ద్వీపాల్లో నిరాటంకంగా జయించేశాడు. 10,000 యజ్ఞాలు చేశాట వేడుదంపతిగ మహానుభావుడు ఆయన. ఏ యజ్ఞం చేశాక అవభృత స్నానం చేయాలనుకున్నా అప్పుడు ఆకాశం నుంచి వర్షం కురిపించేవాడు ఇంద్రుడు. ఆయన అంత గొప్పవాడు ఆలోచించాడు. నిస్సందిగ్ధంగా చాలా గొప్పవాడు ఆయన, మహాత్ముడే. సరే, అంత గొప్పవాళ్ళు అయినా చిన్న చిన్న లోపాలు వచ్చేది పతనం అయిపోతారు, అది వేరే విషయం. ఆ చెడ్డ మనకెందుకు పెసరు, అంతటి గొప్పతనం మనం ఊహించాలి. అతడు సర్వ యజ్ఞాలలోనూ భూరి దక్షిణలతో, బంగారు దక్షిణలతో దానం చేసేసాడు. దానం అంటే ఎలాంటిది చేసేవాడు తెలుసా? ఒక బంగారపు వేదిక తయారు చేయించేవాడు. ఇంత పెద్ద పెద్ద బల్లలు బంగారంతో తయారు చేసి దాని మీద కట్నాలు పెట్టి దాని బ్రాహ్మణోత్సవాలకి పట్టుబడి బల్ల బల్లబడంగా అనేవాటి. అక్కడ ఇవి పట్టుకెళ్ళడానికి వెళ్ళి ఏనుగులు కావాలా, రథాలు కావాలా అని ఇచ్చేసేవాట. ఆ కాలంలో ఆయన పుట్టాం కాదనుకునేవారట బ్రాహ్మణోత్తములు. ఈ కథ వింటున్నటువంటి వాడు, ఆయన సమయంలో ఓ తమాషా జరిగింది. నారదుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఉండేవాడు. మన ఈ నారదుడు కాదు, ఇంకొక నారదుడు. నారదులు చాలామంది ఉన్నారు. అటువంటి నారదుడు అనే పేరు కలిగినటువంటి వాడు, యస్య యజ్ఞే జగౌ గాథాం గంధర్వో నారదస్తథ కార్తవీర్యస్య రాజర్షేర్ మహిమానం నిరీక్షసః ననోనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి క్షత్రియాః యజ్ఞైః దానైః తపోభిశ్చ విక్రమేణ శ్రుతేన చ. ఆయన యజ్ఞంలో, కార్తవీర్యుడి యొక్క యజ్ఞంలో నారదుడని పేరు కలిగిన ఒకనొక గంధర్వుడు వచ్చి విమానంలో తనతో పాటు దేవతల్ని, అప్సరసల్ని, గంధర్వుని వెంటబెట్టుకొచ్చి ఆ యజ్ఞం చూసి పులకించి చక్కని గానం చేసేవాడు. గంధర్వులు బాగా పాడతారుగా, ఏమని పాడేవారట, నేను ఎన్నో యుగాలు చూశాను, ఎందరినో పుణ్యాత్ములు చూశాను, కానీ తన యజ్ఞాలతో, తన దానంతో, తన తపస్సుతో, తన పరాక్రమంతో, తన విక్రమంతో, శాస్త్రాధ్యయనంతో కార్తవీర్యార్జునుడు చేసిన గొప్ప పనులు ఎవరూ చేయలేదని పాడేవాడట.
అంత అందంగా ఆయన యొక్క కీర్తిని గానం చేసేవాడట.
ఆ రాజు దివ్యమైన రథం ఎక్కి ఆకాశంలో ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి ఉన్నవాడు కాబట్టి ఖడ్గం చక్రం ధనుస్సు ధరించి ఎక్కడ దొంగలుంటే వాళ్ళని చీల్చి ఓతకోత కోశాడు. ప్రజలకి చాటింపేశాట, ప్రజలారా మీరంతా నన్నే కొలవండి, నేను దత్తుణ్ణి కొలుస్తా, మీకు కష్టం వస్తే దేవుడితో మరట్టుకోకండి, నాకే నన్ను పిలవాలి, పిలవగానే ప్రత్యక్షం అవుతాను, మీరెవరు కత్తి మొదలైన ఆయుధాలు ధరించకండి, మీరెవరు యుద్ధం చేయకండి, అందరినీ నేనే కాపాడతా, మీరంతా హాయిగా తినండి తిరగండి, హాయిగా పనులు చేసుకోండి, పూజలు చేసుకోండి, పునస్కారాలు చేసుకోండి. కానీ సరాసరి దేవుడిని ఎవరు కొలవడానికి ఇల్ల, నేను ఐ ఆమ్ ది మీడియేటర్ అన్నాడు, దళారిటీనే అని ప్రజల్ని తానే కాపాడేవాడు. ఎక్కడన్నా దొంగ వచ్చాడు అనుకోండి, అవతల వాడు రాజా రానగానే పరిగెత్తి అక్కడికి వెళ్ళడం, ఆ దొంగ నరికడం, వాడిని రక్షించడం, ఈ విధంగా కాపాడాడు. 85,000 సంవత్సరాల పాటు ఈ భూమండలాన్ని సంపూర్ణమైన తన యోగ బలంతో చక్రవర్తిగా కాపాడాడు. అతడే పశుపాలకుడు, అతడే క్షేత్రపాలకుడు, అతడే దైవం, అతడే వర్షం కురిపించటం, అన్ని పనులు అతనే చేసేవాట. ప్రజలకు అసలు అతని కాలంలో కష్టం లేకుండా చేసేవాట, పిలిస్తే తను వెళ్ళేవాట. అందుకే ఆయన అర్జునుడిని కూడా పిలిచారు. తర్వాత అర్జునుడు నిజానికి ఈయనలో తెల్లగా ఉండడు, నీలంగా ఉంటాడు, అయినా ఎంత గొప్పవాడు అవ్వాలనే ఉద్దేశంతో ఆయన అర్జునుడిని పేరెట్టుకున్నాడు. ఆయన ఇతడు ధనుస్సు ఎక్కువ పెట్టి ఒక్కసారి ఇలా శబ్దం చేస్తే ఆకాశంలో పిడుగులు పడేవి ఏకంగా, అంతటి మహారాజు ఆయన. ఆ అర్జునుడు మాహిష్మతి అని ఒక నగరాన్ని ఆక్రమించాడు. అది ఎందుకు ఆ పేరు వచ్చిందో చెప్పారు. కర్కోటకుడు అని ఒక పాము ఉన్నాడు తెలుసుగా మీకు, ఆ కర్కోటకుడు అనే పాము యొక్క కొడుకు పేరు మహిష్ అనేవాడు. వాడు భూమి మీద ఉండి ఒక నగరం కట్టుకుని ప్రజల్ని కాటేసి చంపేసి అక్కడికి ప్రజలు రాకుండా నాగులకు నిలయం చేశాడు. ఆ కర్కోటక పుత్రుడి యొక్క నగరం చాలా ప్రమాదకరంగా తయారైంది ప్రజలకి. ఇది కార్తవీరుడికి తెలిసింది, ఒళ్ళు మండింది. ఎవడ్రవాడు పాతాళలోక నివాసి భూలోకానికి వచ్చి నగరం కట్టుకుని ప్రజల్ని చంపుతున్నాడా, తన సర్పసైన్యంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడా, వాడంతు తెలుస్తానని అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఆయన ఏవం నాగం ఏషనాగం మనుష్యాణం మాహిష్మత్యాం మహాద్యుతి కర్కోటక సుతం చిత్వాహ పురం తత్రన్యవేశయతో. ఆ కర్కోటకుడు యొక్క కొడుకు మీద యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి మాహిష్మతి నగరాన్ని, వాడి నగరాన్ని, రాజధానిని తానే స్వీకరించాడు. ఏమిరా కర్కోటక పుత్ర, ప్రజల్ని నీ విషంతో చంపుతున్నావట, మీ సర్పసైన్యం అంతా ఇక్కడి నుంచి పోతారా అన్నట. నేను మేము పాము అన్నాడు వాడు. పాము అనగానే వాడిని యుద్ధం చేసి వాడి పడగని కుళ్ళబొడిచి ఆ మణులు పీకి ఆ విధంగా వాడిని జయించి దాసోహం అనిపించి వాడిని పాతాళానికి గెంటేశాడు. ఈ విధంగా ఆ నాగల్ని జయించి ఆ నాగులు కట్టుకున్న నగరాన్ని తీసుకున్నాడు. అప్పటి నుంచి అదే అతనికి రాజధాని అయ్యింది. మహి అంటే భూమి, ఆ భూమి మీద ఉండే అహి అంటే పాము, మహి ప్లస్ అహి ప్లస్ మత్ అదే మాహిష్మతి. ఈ విధంగా పాము చేత నిర్మింపబడిన భూలోకపు నగరం అని అర్థం మాహిష్మతి. అటువంటి నగరాన్ని జయించి ఆ నాగరాజధానిని తన రాజధానిని చేసుకుని ప్రజలకి భూమి మీద పాముల భయం లేకుండా చేశాడు ఆయన. ఎన్ని గొప్ప పనులు చేశాడు ఆయన, ఇంకా చాలా గొప్ప పనులు చేశాడు. ఆ విశేషాలు మళ్ళీ మనం తర్వాత భాగంలో చెప్పుకుంటాం. అంబికా గర్భారుపతి వారి అష్టాదశ పురాణ ప్రవచనాల్లో 10వ పురాణం శ్రీ మత్స్య మహాపురాణంలో మత్స్య నారాయణ స్వామి వారు చంద్రవంశం, ఆ వంశంలో ఉన్నటువంటి యదు సంతానం, ఈ విశేషాలన్నీ కూడా చెబుతున్నాడు. సౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇవే విశేషాలు అందజేస్తున్నాడు. అందులో కృతవీర్యపుత్రుడు కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు దత్తుణ్ణి ఉపాసన చేసి మహామహిమలు సంపాదించి కర్కోటక పుత్రుణ్ణి ఒక నాగుపామును జయించి మాహిష్మతి అనేటటువంటి అతని నగరాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. అతడి పరాక్రమం అంటే దుష్టులకి సింహస్వప్నంగా ఉండేదట. ఒక్కోసారి తన బలాన్ని పరీక్షించుకోవాలని సముద్రం కెరటాలలో ఒడ్డుకొస్తూ ఉండి మళ్ళీ వెనక్కెడుతూ ఉంటాయి. చెలియని కట్ట అంటారు, దాటి మాత్రం సముద్రం రాదు. ఈయన నోటితోటి ఉఫ్ఫనూది సముద్రపు కెరటాలను వెనక్కి గెంటి వాటి ఏకంగా సముద్రం ఒక్కోసారి 16-18 మైళ్ళు వెనక్కిళ్ళు అల్లకల్లోలం అయిపోయేదిట. వర్షాకాలంలో నదులు వాటి ఇష్టం వచ్చినట్టుగా ప్రవహిస్తూ ఉంటే ఆ నదీ ప్రవాహాన్ని అడ్డుకుని తన చేతులతోటి వాటి రూటు మార్చేవాట. ఆయన ఉంటే వేరే ఆనకట్టలు కట్టక్కర్లా, డ్యాములు పెంచక్కర్లా, తన చేతులతోటే నదీ ప్రవాహాలను విధానాన్ని మార్చేసేవాట. నర్మదా నది తరచుగా పొంగుతూ ఉండేది ఆయన కాలంలో. అటువంటి నర్మదా నది అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆ చేతులతోటి ఆ వర్షాకాలంలో ఆ నీటిని పొలాలకేసి మళ్లించేవాడు. తర్వాత సరదా పుట్టినప్పుడు పూలమాలలు ధరించి తన భార్యామణులతో కలిసి అక్కడ విహరిస్తూ ఆ నర్మదా నదిలో జలక్రీడలాడేవాడు. ఒక్కొక్కప్పుడు సముద్రాన్ని 1000 చేతులతోటిలా పట్టి సముద్రం ఉందా లేదా అనిపించేలా చేసేవాడు. తన 1000 చేతులతోటి ఓసారి ఓ తమాషా చేశాట, సముద్ర జలాన్ని మొత్తం ఒక ఊపు అవతలకు గింటేశాట. గింటేస్తే అడుగున పాతాళంలో ఉండే పాములు లొంగతుట్టుకుని భయపడ్డాయి. పాములతో పాటుగా అడుగున ఉండేటటువంటి పాతాళ నగరవాసులు రాక్షసులు కూడా సముద్రం ఉండడం వల్ల ఇంతవరకు దేవతలకి కనపడకుండా అడుగునుండేవారు. ఇప్పుడు ఎప్పుడైతే సముద్రం ఓ పక్కకి లేచిందో వెంటనే అడుగున ఆచ్ఛాదన లేక దేవతలు ఎక్కడొచ్చి కొడతారో నన్ను వణిగిపోయి ఎటుబారిపోవాలో తెలియక అల్లకల్లోలో పడేవారట. అంతటి మహాద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఒక్కొక్కసారి అతను జలక్రీడలాడుతుంటే అమృతం సంపాదించడానికి దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని సముద్రంలో వేసి తిరిగారేమో, అలా చిలకడం వల్ల ఈ సముద్రం ఇలా అల్లకల్లోలం అవుతుందేమో అనుకునేవారట. అప్పుడు ఆ మందర పర్వతంతో కవ్వంగా చేసుకు చిలికినప్పుడు ఎంత గందరగోళం వచ్చిందో సముద్రంలో, ఈతడు తన చేతులతో అంత గందరగోళం సృష్టించగలిగాడు. అంతటి గొప్పవాడు మహాపరాక్రమవంతుడు అతడు. ఏవం ఏషపద్వా ధనుర్జాయా ముత్తిత పంచభి శరైః లంకాయాం మోహయిత్వాత్ బలవాన్ రావణం బలాత్. ఇతడితో ఉన్న విచిత్రమైన పరాక్రమంలో రావణాసురుణ్ణి బంధించడం ఒక గొప్ప విషయం. మామూలు వాళ్ళని చిన్న చితక వాళ్ళని యుద్ధంలో ఓడించడం పెద్ద కష్టమేం కాదు. ఇతడి కాలంలో రావణాసురుడు ప్రపంచాన్ని గజగజలాడించాడు. పరమ శివారాధకుడు వాడు. 20 చేతులతో 10 తలలతో యజ్ఞం సాగనిచ్చేవాడు కదట. ఇతడు యజ్ఞాలంటే ఇష్టపడతాడు. రావణాసురుడు విష్ణుద్వేషం వల్ల విష్ణు సంబంధమైన యజ్ఞాలన్నీ ఆపేశాడు. వాడు చాలా పరాక్రమంతో వరాలు పొందాక చాటింపేశాట లోకంలో. దానవ కులవైరి దర్పంబు ప్రకటించు చదువులెవ్వరు గాని చదువరాదు, సురపక్షపాతి విస్ఫురణకై సాగడి యాగంబులేవియు సాగరాదు, అమరుల మేలుకై ఆచరించడి యజ్ఞ కొండం బులల్ దగ్ని మండరాదు. హరనామే కాని హరినామధేయంబు త్రిజగాననెవరు స్వరూపరాదు. వాడి శాసనం అదట. ఒకవేళ దాన్ని నిరాకరిస్తేనో రావణుని శాసనంబు నిరాకరించు విష్ణుదాసుల పట్టికేల్ విరచి కట్టి చరణు పెట్టుడు దానవ శ్రేష్ఠులారా. ఆహా, ఎవడైనా సరే ఈ లోకములో శివనామస్మరణమే కాని హరి అనే పేరు తలుచుకోకూడదు. శ్రీ మహావిష్ణువు వృద్ధి పొందడానికి దేవతల ఆనందం పొందడం కోసం చేసే యజ్ఞాలను అగ్ని మండకూడదు, అందులో నెయ్యి వేయకూడదు. శ్రీ విష్ణువుని ప్రకటించే పురాణాలు కానీ వేదాలు కానీ చదవకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఋషులు అన్నవాడిని బతకనివ్వకూడదు, గోవుల్ని హింసించండి పండి. ఎంతెందుకు? రావణాసురుడి యొక్క ఈ శాసనాన్ని నిరాకరించేటటువంటి విష్ణు భక్తుల చేతులు పెడగేళ్లు విరిచి కట్టి చెరసాల్లో పారేసేయండి దానవ శ్రేష్ఠులారా అని చాటించి విష్ణు సంబంధ యాగాలు సాగకుండా చేశాడు. విష్ణు అవతారమైన దత్తాత్రేయుడు భక్తుడేమో కార్తవీర్య అర్జునుడు, విష్ణు ద్వేషి వాడేను. సునామీ ప్రభావం మద్రాసులో కనపడినట్టుగా పాదయాత్ర ప్రభావం కొంచెం మన వాళ్ళు మెల్లిగా నడిచి రావడాన్ని బట్టి తెలుస్తుంది. పరాల శ్రద్ధాశక్తులతో నడిచారు పాపం. రెండే రెండు కారణాల వల్ల మానవులు నడకలో తేడా వస్తుందన్నారు. అయితే కారంచేటి సుబ్బారావు గారిలాగా హాయిగా ఫోన్ చేసి రిక్షా ఎక్కి వాడు నడవలేడు, లేదా మీలాగా తెగ నడిచేసిన వాళ్ళు నడవలేరు. ఈ ఇద్దరికి కొంచెం నడకల్లో తేడా వస్తాయి అని. సరే, చాలా ఆనందం. మొత్తం మీద ఏది ఏమైతేనే పాదయాత్రని వేరే విశృంఖల విహారం చేయించేశారు. ఏదో 1000-2000 అనుకుంటే సిటీ కేబుల్ వాళ్ళే లెక్కేశారట, 3000 దాకా దాదాపు వచ్చారు అని. నా గురించి పాప మీరంతా ఎంక్వైరీ చేస్తున్నారు, నాకేం మెంగలేదు. నేను మీ గురించి ఎంక్వైరీ చేయాలి, ఎలా నడిచారు ఏమిటో వెర్రాళ్ళు పాపం అని. మానవుడు పుణ్యం కానీ పాపం కానీ చేస్తే, పుణ్యం అయితే 1000 రెట్లు ఎక్కువ తిరిగి వస్తుంది, పాపమైతే 100 రెట్లు మనిషిని బాధ పెడుతుంది. పుణ్య కార్యక్రమాలు చేసే వంశాన్ని ఈ సృష్టిలో ఎటువంటి వ్యక్తి పాడు చేయలేడు. దానికి ఉదాహరణ నిత్య పుణ్య కార్యక్రమాలతో అభివృద్ధి చెంది వంశంతో పాటు తమ కంపెనీ పేరు కూడా విదేశాల వరకు తీసుకెళ్లి అంబికా దర్బార్ పెట్టారు, నంబర్ 1కి అందులో తిరుగులేదు. అలాగే మీరంతా కష్టపడి పాదయాత్ర చేశారు, ఈ పురాణాలు మీలో ఇంత మార్పు తీసుకొచ్చే మిమ్మల్ని తపస్సులు చేస్తున్నాయి. 10వ పురాణం దగ్గరకు వచ్చేసరికి మీరు ఇంత గొప్పవాళ్ళు అయిపోతున్నారంటే 18 పురాణాలు అయ్యాక మీకు వచ్చే మహిమలు ఎంత ఎంత కాదు, మీ జీవితాలన్నీ ఆనందమయమవుతాయి. చిన్న చిత్తగా మనకు ఒక్కొక్కప్పుడు కష్టం అనిపిస్తుంది, కష్టం కాదు తపస్సులో ఒక చిన్న పరీక్షవి. అవి లెక్కేమిటి, ఈ సృష్టి అంతా ఎటువంటిదో మనకు పరమాత్ముడు చెప్పాడు. అటువంటి పరమాత్మ దివ్య అనుగ్రహం పొందండి. రావణాసురుడు పరమాత్మ అనుగ్రహం పొందాడు, కాకపోతే దురదృష్టవశాత్తు ఒక దేవుణ్ణి ప్రేమించి ఇంకో దేవుణ్ణి ద్వేషించుతున్నాడు. అది మనకి ఎవరికైనా ఇష్టదైవం ఉండాలి, కానీ ఇష్టదైవాన్ని పూజించాం కదా అని ఇంకో దేవుడు కష్టదైవం అనుకోకూడదు. ఇతను చేసిన పొరపాటు అది. ఒకవేళ మనకి ఇతర దైవాలు ఇష్టం లేకపోయినా వాళ్ళని నాశనం చేయాలని సంకల్పం కట్టుకోకూడదు. వీడు అకారణంగా యజ్ఞాల్లో ధ్వంసకాండని విధ్వంసకాండని సాగించాడు. ఒకనాడు వాడు ప్రపంచాలన్నీ జయించుకుంటూ వస్తూ వస్తున్నాడు నర్మదా నదీ తీరంలో మహిష్మతీపురం దగ్గరకి. అక్కడికి వచ్చి నర్మదలో స్నానం చేసి ఇసుక తిన్నెలో ఒక లింగాన్ని తయారు చేశాడు. శికతము అంటే ఇసుక, ఇసుకతో తయారు చేయబడిన లింగం కాబట్టి దానికి శైకత లింగము అని పేరు. అలాంటి ఇసుక లింగాన్ని తయారు చేశాడు. ఆ లింగాన్ని ఒడ్డు మీద పూజ చేస్తున్నట్ట భక్తి శ్రద్ధలతోటి. అక్కడ మాత్రం ఆ రాక్షసుడికి శివ పూజ దగ్గర మాత్రం రవ్వంతా కూడా కాంప్రమైజ్ కాడు, హాయిగా చక్కగా పూజ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఈలోపు నర్మదా నదిలో జలక్రీడలాడడానికి తన భార్యా సమేతంగా వచ్చాడట సహస్రబాహుడు కార్తవీర్యార్జునుడు. వచ్చి భార్యామణులకి నీళ్లు లేవు నదిలో, అందుకని ఇలాగ చేతులు అడ్డం పెట్టి 996 చేతులు తక్కిన 4 చేతులతోటి నీళ్లు తీసి వాడ మీద తెల్లేట నదికి ఎప్పుడైతే అడ్డం పెట్టాడో ఈ నీరుకి ఇది ఒక ప్రాజెక్ట్ అయిపోయిందట. డ్యామ్ షూర్గా నీరు ఉంటుంది అన్నమాట. అప్పుడు అలా అడ్డం కొట్టి ఆ నీరు నిల్వ చేసి ఆ నీటితోటి వాళ్ళ భార్యలు మొహాల మీద నీళ్లు తల్లుతూ ఆడతారా రండి అంటూ సరదాగా జలక్రీడలు ఒక మహోత్సవం చేస్తున్నాడు. ఆ సమయంలో ఎప్పుడైతే ఈయన ఒక నొక్కు నొక్కాడో ఈ నీరు వెనక్కి తన్ని ఇసుకలింగం కొట్టుకుపోయింది శైగత లింగం. ఆగ్రహించాడు వాడు, ఏమిటి హఠాత్తుగా వరద వచ్చింది ఏమిటి అని. చూసి రమ్మని పంపేట కొంతమందిని కాపలాపట్టులు. వెంటనే కాపలాపట్టులు ఆశ్చర్యపోయి ఇదేమిటండి మహారాజా, రావణ ప్రభో ఒక సహస్రబాహుణ్ణి చూచాం, వాడు ఏకంగా నదిని అడ్డం కొట్టాడు, ఏదో మీరే అనుకున్న మిమ్మల్ని మించిన వాడు ఒకడు కనపడతాడు, తాడిదన్నేవాడు తలదన్నేవాడు ఒకడు ఉంటాడనే విషయం ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు తాడిదన్నేవాడిని తలదన్నేవాడు ఉంటాడనే సత్యం. నిన్నటిదాకా మొన్నటిదాకా రాక్షసుడు నామని చెప్పడంలో కేవలం కారంచటి సుబ్బారావు గారు ఒక్కడే ఉన్నాడు ఏలూరు. నేను దెబ్బకు చూడడానికి ఆ గర్వం అంతా ఖరాబ్ అయిపోయింది. ఆయనకి నామరాక్షసుడిని బిరుదిస్తే బ్రహ్మరాక్షసుడు మరి ఎక్కడ లెక్క లేకుండా గొంతుకి ఇంత పెద్ద తేడా. రామచంద్రుడు కూడా అలాగే పాపం ఏమి నామం చేశారండి, ఇలా ఒకరిని మించి ఒకరు నామం చేసేశారు. కాబట్టి ఈ సృష్టిలో భగవంతుడు ఎప్పటికప్పుడు తన కార్యక్రమం చేయించుకోవడానికి ఒకరిని మించి ఒకరిని చేసుకుంటారు. మంచి జ్ఞాపక శక్తి ఉన్నవాడిని ధారణలో బ్రహ్మరాక్షసుడని ధారణలో పిశాచ్యమని అలా పిలుస్తారు. ఎందుకో తెలిసినా ఎలాంటి బిరుదులకి దేవతలు పనికిరారు. దేవతలు ఎంతసేపు సుఖభోగాలు అనుభవించగలరని అలాగ తపస్సుల్లోనూ వాటిల్లోనూ ఆరితేరారు. ఆ పని చేయాలంటే రాక్షసులే. అందుకే తపస్సు చేసేటప్పుడు రాక్షసుల్లా చెయ్యాలని, ధర్మకార్యాలు చేసేటప్పుడు దేవతల్లా చెయ్యాలని మనకి సృష్టిలో పురాణాలు చెబుతున్నాయి. నారదుడు కూడా ధ్రువుడు తపస్సు కడుతూ అంటే నువ్వు రాక్షసులను ఆదర్శంగా చేసుకో తపస్సు చేసేటప్పుడు, మొండితనం కఠోర దీక్ష, వరాలు వచ్చాక మాత్రం దేవతలలా సాత్వికంగా ఉండు అంటాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నామం చేసేటప్పుడు రాక్షసుల్లో ఉండండి, మంచి పనులు చేసేటప్పుడు దేవతల్లో ఉండండి. ఇవన్నీ నియమాలు. పురాణం వినేటప్పుడు మీలాగే ఉండాలి, అప్పుడు మాత్రం ఆయనలాగే ఉండకూడదు. చిల్లర కొట్టిందని పారిపోకూడదు ఆయన, మళ్ళీ రెండు నామం చెప్పేసి హరిహరాన్ని పారిపోకూడదు. అక్కడ మాత్రం మీరంతా దేవతల్లాగా పురాణం వినాలి. ఇవన్నీ నియమాలు. ఈయన నేనే పెద్ద గొప్ప వాడిని అంటే నన్ను మించిన వాడు ఎవడో వచ్చాట, తాడిదన్నేవాడిని తలదన్నేవాడు ఉంటాట అని భటులు చెప్పగానే రావణాసుడి గోల్డ్ మండింది. ఎవడ్రవాడు 1000 చేతుల్లో 996 చేతులు అడ్డంగా పెట్టి ఏకంగా నదీ జల ప్రవాహాన్ని ఆపాడ వాడంతు తెలుస్తా అంటూ ఈ వింశతి భుజాలు కలిగిన రావణుడు అక్కడికి వచ్చాడు. చూసేసరికి ఏముంది, ఈయన కార్తవీర్యార్జునుడు కనపడ్డాట నదికి అడ్డంగా చేతులు పెట్టి. వెనక నుంచి వెళ్ళి టక్కులలో పట్టుకోబోయాడు వాడు. చూశాడు ఈయన వెనక నుంచి వస్తున్నవాడిని, 2 చేతులతో ఒక నొక్కు నొక్కి తీసి మెడబట్టి కింద పారేసేవాడిని. పెద్ద యుద్ధం లేదు, ఈ చేతులతో కుడబొడిచి పారేసేటవాడిని. చపాతి పిండి కొడతారు కొంతమంది చూడండి మీరు, ఆ బల్ల మీద వేసి ఆ చేతులతో పొడిచి 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 ఏం బాధేస్తారో ముద్ద ముద్ద చేసి పారేస్తారు. ఆ చపాతి పిండి అంత బాగా కొడితే పూరీలు బాగుంటాయట. అది 4 కుళ్ళ పొడిస్తే ఎవడన బాగుపడతాడని అర్థం అవుతుంది. దీన్ని బట్టి మెత్తగా చెబితే వెండని. ఆ చపాతి పిండి కుళ్ళ పొడిసినట్టుగా ఈ రావణాసుడి శరీరంలో అసలు ఎముకలు ఉన్నాయో లేదో తెలియకుండా 4 గుద్దులు గుద్ది పెడగుద్దులు వాడి చేతులు విరిచి కట్టి తీసుకెళ్లి చెరసాల్లో పారేసేట. రావణాసురుడి జీవితంలో 2 ఏడిపించేశారు, ఒకడు వాలి, ఇదిగో ఇంకొక ఆయన ఈ కార్తవీర్యార్జునుడు. సప్తసముద్రాల్లోనూ వాలి తన చేతితో నొక్కు నొక్కి ముంచి తీసుకొచ్చి డామని వారేసాట. అప్పటి నుంచి అడిలిపోయి, వాలి నీ జోలికి రాను బాబోయ్, ఈ రోజు నుంచి నువ్వు నేను డియరెస్ట్ ఫ్రెండ్స్ అంటూ స్నేహం చేసుకుని వణికిపోయాడు. ఇదిగో మన కార్తవీర్యార్జునుడు కూడా అంతే, చేతితో నొక్కి కొళ్ళబొడిచి పారేసి తీసుకెళ్లి జైల్లో పారేశాడు. మా మనవడు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అని ఎంక్వైరీ చేసేట వాళ్ళ తాతగారు, ఎంత చెడ్డ మనవడు కదా మరి అందుకని. అప్పుడు భటులు చెప్పారు, ఏం మనవడండి, మీ మనవడికి అసలు ఎముకలు ఉన్నాయో తెలియదు, పావులా పాకవలసిన పరిస్థితి ఏమిటో తెలియదు, వారపావులా అయిపోయాడు. కార్తవీర్యార్జునుడు అనే మహావీరుడు మహిష్పతి పురాధీశుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఆయన పట్టుమని 10 నిమిషాలు యుద్ధమేం లేదు, తీసుకెళ్ళి పొడిచి పారేసి చెరసాల్లో చేతులకి ఇక్కడికి సంకెళ్ళు వేసి పారేశాడు. అనగానే పులస్త్య బ్రహ్మకి బాధ కలిగింది. ఎంత గొప్ప వంశంలో పుట్టాడు దరిద్రుడు, అన్ని దౌర్భాగ్య పనులు చేస్తూ ఇలా పాడైపోతున్నాడని బాధపడ్డాడట. తతో గత్వా పులస్త్యస్తు అర్జునం సంప్రసాదయన్ ముమోచ రక్ష పౌలస్త్యం పులస్త్యేనేక శాంతితక తస్య బాహు సహస్రస్య బభూవుర్ జాతలస్వనాక. అప్పుడు పులస్త్యుడు తప్పదు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు. అతడున్న చెరసాలకు పెద్ద తాళాలు ఉన్నాయి. చెరసాల దగ్గరికి వెళ్ళి కాపల వాళ్ళని, మా మనవణ్ణి చూడొద్దా అని అడిగట, మా ప్రభువు యొక్క అనుజ్ఞలు ఏంటి మేము లోపల పంపన్నారు. ఆ పులస్త్య బ్రహ్మ మళ్ళీ వచ్చి కార్తవీర్యార్జునుడి దర్శనానికి వెళ్ళగానే కార్తవీర్యార్జునుడికి వెర్రి భక్తి పులస్త్యుడంటే.
ఎందుకంటే రావణాసురుడు అంటే దౌర్భాగ్యుడు కానీ పులస్త్యుడు ఏకంగా బ్రహ్మ మానసపుత్రుడు. పూర్వం బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టాడు పులస్త్యుడు అంటే, అందుకే మానసపుత్రుడు అన్నారు ఆయన. ప్రజాపతి ఆయన చాలా గొప్పవాడు. అటువంటి పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్రవసుడు. ఆ విశ్రవసుడికి మొదట్లో సక్రమ సంతానంగా మొదటి భార్య వల్ల కుబేరుడు పుట్టాడు. ఆ తర్వాత మీకు చాలాసార్లు వచ్చింది పురాణాల్లో కూడా, ఈయన ఒకసారి పాతాళానికి పెడుతూ ఉంటే ఒక రాక్షసుడి కూతురు కైకసి అనే ఆవిడ తగిలింది. ఈయన అదృష్టం చూడండి. మనకి దేవీ భాగవతంలో రంభుడు కరంభుడు అనేటటువంటి వాళ్ళలో రంభుడు తవగా కరంభుడు అనేటటువంటి వాడు హిమాలయ పర్వతాల్లో ఒక గౌడు గేదెని చూసి పెళ్లి చేసుకున్నాడని వాళ్ళకే మన మహిషాసురుడును రక్తబీజుడు పుట్టాడని చెప్పాం. వాడికి గౌడు గేదె మీద ప్రేమ కలిగింది. ఏం చెబుతాం, ఎవడు బుద్ధి వాడిది, వాడు పూర్వజములు పశువులు వాళ్ళు. వీడికి కూడా అలాగే ఈ రావణాసుడి తండ్రి విశ్రవసుడికి అంత పులస్త్య బ్రహ్మ కొడుకు కూడా ఆ రాక్షసీ స్త్రీని భయంకరాకారంతో ఉండేదట. మంచి నల్లగా పెద్ద పొట్టతో విచిత్రంగా ఉండేది. దాని మీద ప్రేమ కలిగింది. ఏమిటంటే ఏం చెబుతాం, ఈ ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఈ ప్రేమలో ఉండే విశేషమేది, కనిపించినటువంటి తల్లిదండ్రులు కనిపించరా కాసేపీక. ఎప్పుడు ఎవరిని ఎలా ప్రేమిస్తారో తెలియదు. అందుకే తా వలచింది రంభ, తా మునిగింది గంగ అన్నారు. ఆవిడని ప్రేమించాడు. అదిగో ఆ రాక్షస స్త్రీ కైకేసిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి పుట్టాడు మన రావణాసురుడు, ఆ తర్వాత కుంభకర్ణుడు, ఆ తర్వాత విభీషణుడును. ఆ మొదటిద్దరు కూడా వాళ్ళ అమ్మ పోలికతో పుట్టారు, రావణుడు కుంభకర్ణుడును. నెక్స్ట్ థర్డ్ సన్ ఏమో విశ్రవసుడు తండ్రి పోలికి వచ్చింది అన్నమాట. అది అయితే ఏం చెప్పమంటావు నాయనా, మా మనవడి కోసం నాకు కూడా రాక తప్పలా. దౌర్భాగ్యుడు వాడు, అన్ని పెడబుద్ధులే, వాడు చేసిన అపరాధానికి తగిన శిక్ష విధించావు, దయతో వాడిని విడిచిపెట్టి అన్నట్టు. మహాత్మా, మీలాంటి వంశంలో చీడపురుగు వీడు ఎలా పుట్టాడో మీరు అడిగితే కాదనంటానా అని శంఖేళ్ళు ఇప్పించి తీసుకొచ్చి, బుద్ధి కలిగి వసులుకో, ఈ రాజ్యం పొలిమేరల్లో మళ్ళీ ఎప్పుడన్నా నిన్ను చూశానా, ఈసారి నీ శాల్తీ గల్లంత పొమ్మన్నాడు అన్నమాట. అంత కఠోరంగా హెచ్చరించి వదిలిపెట్టేశాడు. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు ఆ ఏరియాలో గడుగు పెడితే వచ్చేవాడు. ఓంకార క్షేత్రానికి రాలేదట ఆయన బతికున్న రోజుల్లో. అటువంటి ఆ కార్తవీర్యార్జునుడు అంతటి విచిత్రమైన వాడు, ఎంతో ప్రళయాగ్ని హోత్రం వంటి వీరుడు, ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. అహో చిత్రం విధేర్వీర్యం భార్గవోయం యదాచినతో తద్వై సహస్రం బాహూనాం హైమతాలవనం యథా యద్భార్గవస్తు సంక్రుద్ధో హి అర్జునం శత్తవాన్ ప్రభువు. అంతటి వీరుడు, ఇంత భూమండలాన్ని తన వెయ్యి చేతులతో పైకెత్తగలిగినంతటి మహావీరుడు. అహో చిత్రం విధేహే, అదే విధి విచిత్రం అంటారు. అంతటి వీరుడు కూడా అహంకరించి పరశురాముడి తండ్రి జమదగ్నితో తగాదా తెచ్చుకున్నాడు, జమదగ్ని చావుకి కారకుడయ్యాడు. దాంతో భార్గవరాముడు పరశురాముడు అరటి చెట్లు నరికినట్టుగా, కాటి చెట్లన్నిటినీ పూర్వం రాముడు బాణంతో పడగొట్టేసినట్టుగా, ఆ వెయ్యి చేతులు పర్ర 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 తన గండ్రగొడ్డలతో కోసి పారేశాడు. పొట్లకాయలు నరికినంత తేలిక నరిగి పారేశాడు. చెట్లలో అరటి చెట్లు నరగడం చాలా తేలిక, పొట్లకాయలు కోయడం చాలా తేలిక. అలా కోసి పారేశాడు అన్ని చేతులు, అంత బలవంతమైన చేతులు కూడా. సంకృద్ధుడైన భార్గవుడు ఆ అర్జునుడిని తాటితోపు నరికినట్టు నరికి పారేశాడు. పూర్వం ఆయన చేసిన ఒకనొక మహాభయంకరమైన తప్పే ఆయనకి ఈ కర్మ తెచ్చిపెట్టింది. ఆయన్ని భార్గవుడు అని ఒక ఋషి శపించట. ఆ ఋషి శాపం వల్ల ఈయన చేతులు పోయి సర్వనాశనం అయిపోయాడు. ఆ భార్గవుడు అనే ఋషికి ఒక గొప్ప వనం ఉండేది. ఆ వనంలో రోజు అమ్మవారి పూజ కోసం గన్నేరు చెట్లు, బంగారపు అరటి చెట్లు ఇవన్నీ పెంచేవట. అక్కడ పూసే పువ్వులన్నీ అమ్మ పూజకు ఉపయోగించేవట. అక్కడ అరటికాయలన్నీ కేవలం అమ్మవారికి నివేదన చేసేవట. అప్పుడు ప్రజలకు మంచి పెట్టేవట. ఆయన తోటని ఒకప్పుడు ఈయన తగలబెట్టాడు మన హైహై రాజు గారు, కార్తవీర్యార్జునుడు. దాంతో ఆయనకు ఒళ్ళు మండింది. ఏమిరా మూర్ఖుడా, జగన్మాత దివ్య పూజ కోసం నేను భక్తి శ్రద్ధలతో నాటినటువంటి ఈ మాతృ పూజ వనాన్ని అహంకరించి తగలబెడతావా? ఈ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించదవుగాక నీవు.
ఛిత్వా బాహు సహస్రంతే ప్రమత్య తరసా బలి యస్యా ధనం ప్రదగ్ధం వై విశృతం మమ హైహయ తస్మాత్తే దుష్కరం కర్మ కృతమన్యో హరిష్యతి.
ఓయి వీరుడా, నువ్వెంతో గొప్పవాడివి, కానీ ఎంత వీరుడికైనా తగిన ఉచిత అనుచితాలనే ఉంటాయి. నా తోట తగలబెడితేనే బాధపడ్ను. ఇది కేవలం శ్రీ జగన్మాత మణిద్వీప నివాసిని పూజ కోసం పెట్టాను. ఈ మణిద్వీపానికి సంబంధించిన ఉద్యానవనాన్ని తగలబెట్టావు. ఆ తోటకు కూడా ఆయన మణిద్వీపమనే పేరెట్టాక. ఆ తోటలో పూసే బంగారపు పువ్వులు మా అమ్మ పాదాలకి ఇచ్చేవాణ్ణి. అక్కడ అరటిపళ్ళు అమ్మకి నైవేద్యం పెట్టేవాణ్ణి. అటువంటి తోటని నీ బలంతో నీ పరాక్రమంతో కన్ను మిన్ను గనక దగ్ధం చేసావు. నీ చేతులు కూడా అరటి చెట్లు అరిగినట్టు అరిగేసేసేటటువంటి వీరుడు పుడతాడు, వాడి చేతిలో విధ్వంసం అయిపోదువుగాక. ఈ విధంగా నీకు అపకీర్తి వచ్చుగాక. హో, నీలో ఉండే ఈ బలశక్తి మాత్రం, ధర్మశక్తి మాత్రం ద్వాపర యుగంలో కుంతిపుత్రుడికి చేరుగాక అని చెప్పించేట పైగా ఈ శక్తి వెళ్ళి, అందుకే అర్జునుడిగా పేరు పెట్టారు. అది గొప్ప. ఇక్కడ తప్ప ఎక్కడ చెప్పలేదు. కేవలం అర్జునో నామ కౌంతేయ సచ రాజా భవిష్యతి. భారతదేశంలో భావి కాలంలో కుంతీదేవికి ఐదుగురు కొడుకులు పుడతారు. అందులో అర్జునుడిని పేరు కలిగినటువంటి మరో మహారాజ వంశస్థుడు పుడతాడు. అతడికి నీలో ఉండే ధర్మశక్తి చేరుగాక. అధర్మం మాత్రం లోకంలో ఉండేటటువంటి జోదరతుల్ని అంటే పేకాటాడే వాళ్ళని చేరుగాక అన్నాడు. అందుకే పేకాటాడే వాళ్ళల్లో కార్తవీర్య అర్జునుడికి ఉండే మొండితనం వచ్చింది. వాడు చూడండి, ఎప్పటికి కూడా మొండిపీరుగలో కూర్చుని కూర్చుని గంటల తరబడి ఆరేస్తారు. పొద్దున్నుంచి రాత్రి దాకా కదలకుండా ప్యాక్ ఎలా అడగలుగుతారు? రైలు ఎక్కితే మనం కూర్చుంటే మన వీపు మీద కూర్చున్నట్టు ప్యాక్ వేసేస్తారు దరిద్ర పీరుగులు. వీళ్ళ దంపలు తెగ నేను ఒకసారి అలాగే ఆ పక్కన కూర్చుని కింద కాస్త కురుకేస్తున్నాను. కురుకేస్తుంటే నా ఒళ్ళో పెట్టేసేటండి ఒకటి సూట్ కేసు, నాకు తెలియకుండానే ఆ ఒళ్ళో పెట్టి ఆ సూట్ కేసు ప్యాక్ ఆడుతున్నాడు. ఏం చెబుతాం, తగాదా పడలేము వాడతోటి మనం. అలా తగాదా పడాలంటే మళ్ళీ కొంచెం శారీరక బలం ఉండేటటువంటి వీరాది వీరులు అభయం రావాలి. ఇదో సమస్య. ఈ పేకాట పెంచగలిగినటువంటి వాళ్ళ యొక్క లక్షణం ఇలా ఉంటుంది అనమాట. ఒక పేకాట ఆడుతున్నట్టు ఒకడు, ఎంతలో వాళ్ళ నాన్నగారు పోయారు, మీ నాన్న చచ్చిపోయారయ్యా, శవాన్ని తగ్గి తీసుకెళ్ళాలంటే ఇటే తీసుకెళ్తారుగా అప్పుడు వచ్చి వస్తాలే, ముక్క పడలేదండి అన్నట్టు. పైగా ఒరు వీడు దొప్పదేగా ముక్క పడ్డేమిటి, అక్కడేమో మనిషే దిక్కుమాలిన వాడు అయిపోయి అడుగుకి పోతున్నాడు, కాటీకి పోతున్నాడు, వీడికి ముక్క కావాలి ఇంకా. ఇదిగో ఇలా తయారవుతారు. అలాంటి చాలామంది పెద్దలు ఉన్నారులేండి మహానుభావులు. ఆ పెద్దలకి ఇతని అధర్మం ఏమో పేకాట రైళ్ళకి చేరాలని, మొండితనం మంచితనం అర్జునుడికి చేరాలని ఆయన శపించాడు. ఈ విధంగా శపించిన తర్వాత కొంతకాలానికి ఆ శాపమే పరశురాముడి ద్వారా అతనికి మృత్యు అయ్యింది. పూర్వం దత్తాత్రేయుడు కూడా చెప్పిన వాడు అదేగా, కార్తవీర్య అర్జున నువ్వు ధర్మంగా ఉన్నంత కాలం పర్వాలా, ఎప్పటికైనా నీకు మరణం వస్తే నా అవతార పురుషుడి వల్లే, నా అంశ ఉన్నవాడి వల్లే వస్తుంది అని. ఈ కార్తవీర్యార్జునుడికి 100 మంది కొడుకులు ఉండేవారట, వాళ్ళు వీరులే. వాళ్ళు కూడా పరశురాముడి చేతిలోనే చచ్చారు. ఇతను మహావీరుడు. అతడు ఈ కార్తవీర్యార్జునుడిని కనుక ఉదయం పూట రాత్రిపూట తలుచుకుంటే దత్తాత్రేయుడి అనుగ్రహంతో మంచి ఐశ్వర్యం వస్తుంది అంటూ ఉండగా ఋషులు అడిగారట, ఏమండోయ్ మంచి విషయం చెప్పారు, మధ్యలో ఇలా క్లుప్తంగా ఆపేస్తే ఎలాగా? కిమర్థం తద్వనం దగ్ధం భార్గవస్య మహాత్మనః కార్తవీర్యేణ విక్రమ్య సోత ప్రవద పృచ్ఛతాం. కార్తవీర్యుడు ప్రజారక్షకుడు, పరమ విష్ణు భక్తుడు, దత్తవిత్తరీయుడు భక్తుడు ఆయన. అటువంటి వాడు అనవసరంగా ఎందుకు భార్గవుడు అనేటటువంటి ఋషీశ్వరుడి యొక్క వనం తగలబెట్టాడు? అంత దరిద్రపు బుద్ధి కలిగిన వాడు కాడే, ఏం కర్మ వచ్చిందో మరి అనగా సూత మహర్షి చెప్పాట మంచి విషయం, ఎప్పుడైనా కారణం లేకుండా ఏ కార్యం జరగదు. కార్తవీర్యార్జునుడు తన బలంతో కొంతమందికి చాలా ఇబ్బంది కలిగించేవాడు. కొన్ని సందర్భాల్లో మూర్ఖత్వం, సముద్రాలను అలకల్లోలపరచడం, నదులను అడ్డగట్లేయటం, ఇలాంటి వాటి వల్ల ఋషీశ్వరుల తపోవనాలు కూడా పాడైపోతున్నాయట. ఎంత మంచి దొరుకుతుందో బలాన్ని వెర్రిగా ప్రదర్శిస్తే అంత చెడ్డా దొరుకుతుంది. దాంతో ఋషులంతా కలిశారు, సూర్యుడి దగ్గర మొరపెట్టారు. సూర్యదేవ, మరీ మితిమీరిపోతుంది కార్తవీర్యార్జునుడు ఆగడాలు, ధర్మాత్ముడు అయ్యుండి కూడా కేవలం తన బల ప్రదర్శన కోసం సరదా కోసం సముద్రాన్ని పొంగజేస్తాడు. అప్పుడు ఆ సముద్రం ఒకవైపు పొంగిందంటే ఇంకోవైపు వెళ్ళిపోయి ఏమవుతుంది, ధ్వంసం చేస్తుంది. ఒక్కొక్కప్పుడు నదులకు అడ్డగట్టు కడతాడు, దాంతో అడవుల్లో ఉండే ఋషీశ్వరుల ఆశ్రమాలు కూడా తగలడుతున్నాయి, ఈ నీటితో కొట్టుకుపోతున్నాయి. కాబట్టి వీడి సంగతి ఏమిటో నువ్వు చూసుకోవాలి సూర్యదేవ, లేకపోతే ఇలాంటి వాడిని ఎక్కువ కాలం భరించలేము అనగా సూర్యుడు బాగా ఆలోచించాడు. ఒకరోజున ఒక బ్రాహ్మణ వేషం ధరించి వచ్చాడు. ఆదిత్యో ద్విజ రూపేణ కార్తవీర్యముపస్థిత తృప్తిమేకం ప్రయచ్చస్స ఆదిత్యోగం నరేశ్వర. విప్ర రూపంతో కార్తవీర్యార్జునుడి దగ్గరికి వచ్చాడు. నేను సూర్యుడు అయ్యా, నాకు తృప్తి కలిగించన్నట. ఏమిటి నీకు తృప్తి? భోజనం పెట్టాలి. ఓహ్ చెప్పు, మా ఇంట్లో పిండి వంటలు ఉన్నాయి స్వామి, సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి, నువ్వు వస్తే భోజనం పెట్టినా అన్నట్ట. అది కాదయ్యా, దక్షయజ్ఞంలో నా పళ్ళన్నీ ఊడిపోయిన దగ్గర నుంచి నా ఆరోగ్యం చాలా తేడా వచ్చింది, నాకు మామూలు ఆహారం పనికిరాదు అనగా, ఏ ఆహారమైనా నువ్వు కోరుకో, సూర్యుడు అంతటి వాడు ముష్టెత్తుకోవడానికి నా దగ్గరికి వస్తే నీకు పారేలేనా, ఏం కావాలంటే ముదబారేస్తా, ఇది వాడి మాట. లోపల భక్తి ఉంది, అట్ ది సేమ్ టైం అహంకారం అజ్ఞానం కూడా ఉంది కొంత. ఏది తృప్తి కలిగితే నువ్వు కోరుకున్నంత మాత్రం చేత ఇవ్వగలను, కొండైనా తీసుకొస్తాను, త్రిమూర్తులు తీసుకొచ్చి పారేయగలను కావాలంటే. నాకు అంత అక్కర్లేదు కానీ నా అజీర్ణ వ్యాధికి మంచి ముందు నీ రాజ్యంలో ఉంది అన్నట్ట. జగత్తుకు వేడిచ్చే వాళ్ళలో నువ్వు చాలా గొప్పవాడివి. అటువంటి నువ్వు తలుచుకుంటే భూలోకంలో ఏ మందైనా స్వీకరించవచ్చు కదా. కాబట్టి నీకు ఏం కావాలో అది నువ్వు సేకరించగలిగిండి కూడా నా దగ్గరకు వచ్చావు అంటే నీకంటే నేను గొప్పవాడిని ఉద్దేశంతో వచ్చావు. అలా వచ్చాక నా గొప్పతనాన్ని పాడు చేసుకుంటానా? ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాను చెప్పు. మరేం లేదయ్యా, ఇక్కడికి దగ్గరలో కొన్ని ఔషధాలు ఇచ్చే తోటలు ఉన్నాయి, ఆ తోటల్లో మూలికలన్నీ తగలబెట్టేస్తే నేను నా కిరణాలతో అప్పుడు నా అజీర్ణ వ్యాధి పోతుంది, మందులు వేసుకోవాలి కడుపులోకి. అడవిలో మంచి మూలికలు ఉంటాయి, ఆ మూలికలు నా కడుపులో పడ్డాయా, కడుపులో ఉండేటటువంటి కుట్రలు కుతంత్రాలు పోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. అందువల్ల మహాత్మా, ఈ దగ్గరలో ఉండే అడవులు తగలెట్టాలి. అవి నేను తగలబెడదామనుకున్నప్పుడల్లా ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు, కాబట్టి ఇంద్రుడి వల్ల ఇబ్బంది లేకుండా నేను నా కిరణాలతో తగలబెడుతూ ఉంటే నువ్వు ఆ ఇంద్రుడిని అడ్డుకో, నేను చక్కగా ఈ వనాన్ని తగలబెడతా, హాయిగా నా కడుపు ఆకలి తీరుతుంది. ఇంద్రుడు అడ్డం కొట్టే సమయంలో నేను నిన్ను రక్షిస్తే ఇంద్రుడితో తగాదా వస్తుందేమో అన్నట్ట. ఏం బలేవాడు అయ్యా, నీలాంటి వీరుడికి ఇంద్రుడు లెక్క అన్నట్టు. అవునయ్యో, ఆ మాట మర్చిపోయాను, వాడేవాడు ఇంద్రుడు కానీ తగలబెట్టేయి. నేను నీకు మరొక విషయం కూడా చెబుతున్నా, నా కిరణములతో కొన్ని బాణాలు తయారు చేసి ఆదిత్యాస్త్రం అనే అస్త్రం ఇస్తున్నా, అవసరమైతే అస్త్రాన్ని ప్రయోగించి అవతల వాడి మీదకి నిన్ను అడ్డం కొడితే. నాకుగా నేను యుద్ధం చేయకూడదు కానీ నువ్వు యుద్ధం చెయ్యి అని ఆయన వెంటనే ఏం చేశాట, స్తుష్టస్తేగం శరాం దాస్యాం అక్షయాన్ సర్వతో ముఖాన్ ఏ ప్రక్షిప్త జ్వలిష్యంతి మమ తేజస్సమన్వితా. నువ్వు ఈ నేనిచ్చే సూర్యకిరణాలనే అస్త్రాలను తోటల మీద వేయి, ఆ తోటలు తగలబడతాయి. ఆ తగలబెట్టే కిరణాలన్నీ నా కిరణాలే, కాకపోతే అస్త్రం రూపంలో ప్రయోగిస్తే ఎవడు అడ్డుకోలేడు. అందువల్ల ఆదిత్య అస్త్రంతో వాటిని తగలబెట్టు, నేను సంతోషంగా వాటిని భోంచేస్తా అని తన కిరణాలని బాణాలుగా మార్చి సూర్యుడు ఆయనకి ఇవ్వగానే ఆ కిరణాలతో ఉండేటటువంటి బాణాలు తీసుకుని తోటల మీద వేయడం మొదలెట్టాట అడవిలో. అలా వేసుకుంటూ ఉంటే సూర్యుడు తగలబెడుతున్నాడు. ఆ ఉత్సాహంలో ఈయన మర్చిపోయి భార్గవుడని ఆయన తపస్సు చేసుకుంటున్నటువంటి చోటుకు వెళ్ళాడు. అది చాలా పవిత్ర వనం. భూలోకంలో అమ్మవారికి ఒక గొప్ప ఆలయం కట్టి దాని చుట్టూతో తోట పెట్టాట. ఆలయం చుట్టూతో ఏమని పేరెట్టాట, కాంపౌండ్ వాళ్ళ దగ్గర మణిద్వీపం అని పేరెట్టాట. ఆ లోపలుండే తోటకేమో మణిద్వీప ఉద్యానవనం అని పేరెట్టాట. ఆ ఉద్యానవనం మీద వేశాడు. అమ్మవారి తోట మీదకి బాణం వేశాడా, ఇంకెవడన్నా తట్టుకోగలడా? ఆ తోటను కాల్ చేశాడు కర్మగారు. తపోవనాన్ని రమ్యాణి వనాన్ని ఉపవనాన్ని చ ఏవం సర్వం సమదః తతసర్వంశ్చ పక్షిణః నిర్వృక్ష నిస్తృణా భూమిః కృత ఘోరేణ తేజసా
ఏతస్మిన్నేవ కాలే తు మార్గవో జలమాస్థితః దశవర్ష సహస్రాణి తత్రాస్తే సమహాన్ ఋషిః.
ఆ సూర్యుడు భయంకర తేజస్సుతో ఆ వనాలు ఉపవనాలు చుట్టుపక్కల ఉండే గ్రామాలు ఇవి కూడా తగలబడిపోతూ భార్గవుడి యొక్క ఈ దివ్యమైన వనం కూడా తగలబడేసరికి భార్గవుడు ఆ సమయంలో స్నానానికి నీళ్ళల్లోకి వెళ్ళాడు. నీళ్ళల్లో చొడ్డు మీదకి వచ్చి చూశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ప్రపంచంలో తన తపస్సుతో దేన్నైనా భూమికి దింపగలిగేంత సాహసం జ్ఞానం అన్నీ కలిగిన వాటి ఒకటి రెండుగా దశవర్ష సహస్రాన్ని అని చెప్పారు. అంటే 10,000 సంవత్సరాలు అంత తపస్సు చేసిన ఆ పుణ్యాత్ముడు తన ఆశ్రమం దగ్గరకు వచ్చి చూసరికి ఆశ్రమం అంతా మరుభూమిలో కాలిపోయి ముద్ద ముద్ద అయిపోయింది. కేవలం బూడిద తప్పే మిగల్లా. పళ్ళు పటపట కొలికాడు. సోపత్య ఆశ్రమం దగ్ధం అర్జునే నమః ముని క్రోధాః చేశాప రాజర్షిం కీర్తితం వో యథామయ. ఆశ్రమం అంతా మరుభూమిలా కాలి అగ్ని ప్రమాదం తర్వాత ఉండే ఊర్లో కనపడగానే ఆగ్రహం కలిగి ఎవడురా ఈ పని చేశాడని దివ్య దృష్టితో చూస్తే ఈ బాణాలు వేసినవాడు కార్తవీర్యార్జునుడని తెలిసింది. ఓయి అజ్ఞాని, అహంకారంతో పింకంతో శంకించక కింకబూని ఈ నా వనాన్నంతటినీ దగ్ధం చేస్తావా? నీ చేతులన్నీ నా అడవిలో ఉండేటటువంటి మొక్కలు నరికబడినట్టుగా నరకబడుగాక. భ్రష్టుడా, హో నీకు తొందరలో పరశురాముడి వల్ల చేతులు తెగి మరణం సంభవించుగాక, ఈ చేసిన పాపానికి ఇదే ప్రాయశ్చిత్తం అని శపించేశాడు. అదిగో ఆ శాపంతో భ్రష్టుడైపోయాడు. దానికి కూడా కారణం ఉన్నది. ఈ శాపం ఇచ్చిన కొద్ది కాలం తర్వాత శాపాన్ని కూడా పట్టించుకున్నాడు కదా, వాడికి లెక్క జమలేదు. నా అంత గొప్పవాడు లేడని నీకు వచ్చేసింది ఒక రకమైన వెర్రి. అది కూడా ఒక్కోసారి కర్మ ఎంత గొప్పవాడికి. ఆ అహంకారంతో ఒకనొకప్పుడు అతడు అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో వేటకి సరదాగా వెడుతూ ఉంటే ఆ వేటాడడంలో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. రేణుకావల్లభుడైన జమదగ్ని ఆశ్రమానికి వచ్చిన రాజుగారిని చూశాడు. నా విష్ణు పృథివీపతి. రాజంటే విష్ణుస్వరూపుడు, విష్ణువు కానివాడు రాజు కాలేడు. అంచేత మహారాజా నీకు నీ పరివారానికి స్వాగతం సుస్వాగతం. దండి భోంచేసి వెళ్ళండి, ఆశ్రమాన్ని పావనం చేయండి అనట. ఋషికి నమస్కరించాడు జమదగ్నికి. మహాత్మా, నా సంగతి నా పరివారం సంగతి తెలియదు. నా పరివారం అంతా సామాన్యమైన భోజనాలు చేసేవాళ్ళు గారు. మీరు తెలియక ఏదో భోజనాలు ఏర్పాటు చేద్దామని టిఫిన్లు పెడదామని అనుకుంటున్నారేమో. బాబోయ్ వీళ్ళు తినడం మొదలెడితే నువ్వు ఆగవన్నట్ట. లేదయ్యా భోంచేసి వెళ్ళండి. పర్వాలేదు, మీరు ఏదో మొహమాటానికి అలా అంటున్నారు కానీ మేము వెళ్ళి మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం అన్నట్ట. అతిథి కిల్ల పూజారక ప్రాకృతో పిబిజాన్నత. ఎటువంటి వాడైనా ఇంటికి వచ్చిన అతిథిని పూజించి తీరాలి. మూర్ఖుడు కూడా ఇంటికి వచ్చిన అతిథిని పూజించి ఏదో తోచింది ఇవ్వాలంటారు. అటువంటిది నీలాంటి రాజుగారు, అందులో ఆ దత్తాత్రేయ భక్తుడు, సహస్రభాహుడు, ధర్మ సంస్థాపకుడు వస్తే కాదనంటామా? నా శక్తి నీకు తెలియదు, కోరుకో అన్నట్ట. మా అందరికీ పిండి వంటలతో సుగంధ ద్రవ్యాలతో విడిదితో నువ్వు భోజనం ఏర్పాటు చేయాలి. ముందు విడుదలు ఏర్పాటు చేయి, ఆ తర్వాత బంగారు పళ్ళల్లో తింటాం. మరి అవన్నీ నువ్వు ఎక్కడ చేయగలవు అన్నట్ట. అది పెద్ద కష్టమేం కాదు అని ఓ నందిని అని పిలిచేట. ఆ కామధేనువు కూతురు ఒక తుందిలండి ఈ దగ్గర, మహానుభావుడి దగ్గర. నందిని ధేనువు, ఆ నందిని వచ్చింది. మహారాజు గారి పరివారానికి బంగారపు టెంప్స్ అనగానే బంగారపు ధ్వజాలతో కూడినటువంటి కుటీరాలు వచ్చేసాయి. వీరందరికీ బంగారపు పళ్ళెరాలు, కావలసిన భోజనాలు, ఏది ఎవరికి కావాలో ఏర్పాటు చేయమన్నట్ట. ఆ నందిని దేవనాల పాలు కురిపించింది, పాలల్లోంచి వచ్చి పడిపోయేట. ఎన్ని పళ్ళేలండి బాబు. ద్రాక్షాపానక నారికేళముళ్ళతో రంభా ఫల శ్రేణితో గోక్షీరంబుళ్ళతో మండెగళ్ళతో కృన్నేతితో పప్పుతో అక్షయ్యం బగు ఏరు ప్రాళ్ళకలమాకారంబు నిశంకతం కుక్షుల్ నిండగా అరగిల్ చితిమి అక్షుద్రక్షుధా శాంతికి. ఈ పద్యం విని ఒక ఆయన అన్నాడు ఒకసారి ఉపన్యాసంలో. అంత అయిపోయాక ఎమ్మెల్యే గారు రాసిన ఆయన బ్రాహ్మడు కాబట్టి అంతసేపు పప్పు నెయ్యి రాశారండి, అదే మేము రాసుంటే ఈ పుస్తకమే కనుక అక్కడ చికెన్ను పలావు రాసేవాళ్ళం అండి అని. రాసినవాడు బ్రాహ్మడు కదా, అక్కడ పెట్టినవాడు బ్రాహ్మడు, ఆ విషయం మర్చిపోకూడదు. ఆయన ఏమో సాత్వికంగా తపస్సు చేసుకునేవాడు, అక్కడేమో వచ్చిన రాజుగారికి చికెన్ను పలావు పెడతాడా, లేకపోతే గొర్రె మాంసంను మేక మాంసం పెడతాడా అని చేత భలే తమాషాగా వింటారండి. వినేవాళ్లలో కూడా ఎన్ని రకాల బుద్ధిలో మంచి శిష్యులు ఒక ముగ్గురు ఉన్నారు మా ఇంటి దగ్గర. వాళ్ళకేమో రోజు మా ఇంటికి వచ్చే వంట ఆవిడే వంట చేసి పెడుతోంది. వాళ్ళు రోజు ఈ ఆహారం తినలేకపోతున్నాం అంటే ఒకరోజన్నా బాగా మసాలా తట్టించడానికి కాస్త పలావులు చేసి పెట్టి వంట ఆవిడ చూసి పెట్టండి బాబు ఉన్నారు. ఎవరన్నా అలా చేసి పెట్టేవాళ్ళు ఉంటే చూడండి, నెలకి 500 ఇస్తారట వాళ్ళు తింటారు, తెస్తున్నారు రోజు గొడవ. చెప్పొచ్చింది ఏంటంటే పరిస్థితి అలా ఉంటుంది దేశకాలమైన పరిస్థితుల్లో. ఆ పలావు వాసన చూస్తే నాకేమో ప్రాణం డామ్మని చచ్చిపోతుంది అంటే, నేను వెజిటేరియన్ పలావే కదా అంటాడు ఒకడు వచ్చిన దగ్గరికి. నాకు ఈ జీవితంలో ఈ తపస్యాలకు ఉన్న ఎలర్జీ రెండే వస్తువులు, ఒకటి ఉల్లిపాయ వాసనను, రెండోది ఈ చికెన్ పలావు వాసన. చికెన్ పలావు కదా దాని వెరైటీ, అన్న వెజిటేరియన్ పలావు వాసన. దాని దెబ్బకే వాసనకి కళ్ళు తిరుగుతుంటే ఇక వరకు ఈ చికెన్ తినేవాళ్ళు వాళ్ళు మహానుభావులు, వాళ్ళకు నమస్కారం పెట్టాల్సింది. వైబర్త్ వస్తాయిలేండి శక్తులన్నీ కూడా అలా పుట్టుకొస్తాయి. ఏ గూటి చిలక ఆ గూటి చిల పలుకులు పలుకుతుంది అని ఏదో పుట్టుకతో వచ్చే వాసన. సరే పాపం ఆయన గారికి ద్రాక్షాపానకాలు, కొబ్బరి ముక్కలు, రంభాపులాలు, ఇంతంతంత చక్కెరకేళి అరటిపళ్ళు అనమాట. మంచి చక్కెరకేళి అరటిపండు అంటే అవి చూస్తూ ఉంటే ఆ పండే ఎర్ర చక్కెరకేళీలు అని ఉంటాయి, అక్కడ పుడతాయి కానీ అవి. ఒకసారి సత్యనారాయణపురం అని భద్రాచలం దగ్గర ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ 1991 గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు ఓ 12 రోజులు, అంతకు పూర్వం ఒక 12 రోజులు చెప్తారు ఉపన్యాసాలు. చెర్ల వెళ్ళే రూట్లో, ఛత్తీస్గఢ్ రూట్లో అనమాట అది, భద్రాచలానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ సత్యనారాయణపురంలో ఆ రాజుగారు దాట్ల సీతాపతి రాజుగారిని ఏర్పాటు చేశారు. ఆయన దొడ్డి నిండా ఎర్ర చక్కెరకేళి అరటిపళ్ళండి, నా చెయ్యి ప్రమాణాన్ని ఉండేవి. ఆ చక్కెరకేళి అరటిపళ్ళు నాకు ఒక పర్మిషన్ ఇచ్చాడు ఆయన, రోజు పండిన పండు మీ ఇష్టోతుడు కోసు తినండి అని. మీ ఇష్టోతుడు తినండి అన్నాడు, ఒక పండు తింటే చచ్చేవాడు, ఇంక మళ్ళీ ఇష్టం వచ్చినా నేను తింటాం అని చేతి. ఎప్పుడైనా మీ గురువు గారికి కూడా అలా ఒక్కొక్క అరటిపండు తీసుకొస్తూ ఉండండి, ఇదిగో నా చెయ్యి అంత పొడుగుండే, అంత కాకపోయినా కనీసం అలా అరి చెయ్యి అంత ఉండేదైనా సరే. పోనీ కారంశెట్టి సుబ్బారావు గారి స్థాయిలో ఉండే పండు మొత్తం మీద వారికి తగినటువంటి ఆ ఫలాలు, మహాద్భుతమైనటువంటి అరటిపళ్ళు, బ్రహ్మా ఫలాలు అంటే అవన్నమాట. కోక్షీరంబులతో కూడా ఆపై ఆవు పరు కూడా పెట్టేవారటి పూర్వం, మండెగలు అని ఉండేవి, ఇది ఇప్పుడు కజ్జికాయలు లాంటివి. తర్వాత కొత్త నెయ్యి, కాచిన కమ్మనైన నెయ్యి, పప్పు, ఇటువంటి పదార్థాలు, కొబ్బరి ముక్కలు పెట్టేవారట, పాయసం, దద్వజనం, పులిహార, దలిహార, ఓయి బాబు, ఇక గోంగూర పచ్చడి. అవి లేకపోతే ఈ సృష్టిలో ఎన్నున్నా ఒకటే. ఒకప్పుడు ఒక అవధానంలో గోంగూర మీద ఒక పద్యం చెప్పన్నారు నన్ను, గోంగూర మీద పద్యం చెప్పారు అప్పుడు గుడివాళ్ళు. అప్పుడు క్లింటన్ వచ్చేవాడు మనకి, ఓసారి హైదరాబాద్ వచ్చాడు క్లింటన్, బిల్ క్లింటన్, అందులో చాలా గొప్ప పద్యం చెప్పండి. దానికి నేను ఉల్లిపాయ ఎప్పుడు తినలేదు కానీ చిన్నప్పుడు రుచి గుర్తు వచ్చింది అనమాట. గోంగూర పచ్చడి వేసి మంచి కమ్మనైన నెయ్యి కాచి పోస్తూ ఉంటే ఆ గోంగూర పచ్చడి గుమగుమతో మా అమ్మ చేస్తే అబ్బబ్బో ఆ పచ్చడే పచ్చడి, ఏం పచ్చడి అండి గోంగూర, గోంగూరకు పచ్చడి. అందులో అన్నానమాట, చద్దన్నమున ఉల్లి జత చేసి మెక్కిన విశ్వనాథుని ఎత్తు వేగన్నసగు. చద్దన్నంలో ఉల్లిపాయ కలుపుకుని దాని పేరు పెట్టి ఆ గోంగూర పచ్చడి కలుపుకుని తింటూ ఉంటే విశ్వనాథ ఆనందని చదరంగ ఎత్తులు అన్నీ వస్తాయట మనకి, అంత తిరుగుతేటలు పుడతాయి అని. మిరపకాయల గుండ మెర మెర వేయించి కలిపిన రుచుల సత్కవిత నసగు. చక్కగా మిరపకాయలు చక్కగా వేయించి ఆ కారం గుండ కొట్టి అందులో కలిపితే ఆ గోంగూరలో ఇంకా చూడండి కవిత్వం తన్నుకు వచ్చేస్తానమాట. వేరుశనగ నూనె వెల్లుల్లిపాయల ఘుమఘుమ రుచుల వాక్శుద్ధి నసగు. వేరుశనగ నూనెలోను బాగా కాచి అందులో పోసి వెల్లుల్లిపాయ వేసేసి ఆ గోంగూర పచ్చడి కలిపితే అది తింటే వాక్శుద్ధి వస్తుందిట. ఇదంతా సరదా కోసం పద్యం రాసిందనమాట. ఆపై మరల మరల క్లింటను ధర భరత పుణ్య మహికి వచ్చుట గోంగూర మహిమ కాదే. వాటికి వాటికి మన చీటికి వాటికి బిల్ క్లింటన్ దొరగారు భారతదేశానికి వస్తున్నాడంటే అది గోంగూర ప్రభావం తప్ప ఇంకేం కాదన్నాను. గోంగూర వచ్చి తినడం కోసం వచ్చేస్తున్నాడు ఆయన మాట. అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే కేవలం అదే. అటువంటి గోంగూర ఎంతో గొప్పది. ఇన్నున్న గోంగూరకు లక్షణం ఉంది, ఇంత మహిమ కలిగకుండా అది వినయం ఉంటుందిట. అలాంటి వినయం తప్ప అహంకారం కలిగినటువంటి ఆ గోంగూర భక్తుడికి ఓ నమస్కారం అని ఎగరాసేసానులేండి. అందులో ఊరికి ఒక్క విసర రాసి చెబుతున్నాను మీకు, ఏం ఒప్పుకోసం అప్పట్లో. కాబట్టి అంతెందుకు కరణం వల్లేసరి బరువులు దేనివల్ల ఎత్తింది అంటే ఇదిగో ఈ గోంగూర పచ్చడి తినడం వల్లే ఆవిడకి అంత శరీరం వచ్చింది. మీకు కూడా శరీరం కోసం కదా చెప్పి చావరవడం కోసం ఉత్తరే పొట్ట శరీరం పెరగమని కదా అక్కడ. ఈ రకంగా ఏదైనా సరే గోంగూర మహిమంతే. అంతెందుకు నిన్నగాక మొన్న కారం సెట్టివారు ఆ కారం గోంగూర తినే అరిచాడు ఆయన రామని చెప్పగలిగాడు. మా రామచంద్రరావు గారు నిన్నంతా తగారిచేటంటే కేవలం అదే. అంచేత ప్రపంచంలో ఈ గోంగూర పచ్చడికి సాటి లేదు సుమారు. అటువంటి గోంగూర పచ్చడి వేశారట, దెబ్బకాయ పచ్చడి వేశారట, దెబ్బకాయ పచ్చడి వేశారట. ఈ రకంగా నానా రకాలైన పచ్చడితో వాటితో భోజనాలు పెట్టారు, సాంబారు వేశారు, ఇవన్నీ వేసి భోజనం పెడితే శుభ్రంగా తిన్నాడట మన మహారాజు గారు. కార్తీక వీరాత్ముడు తిన్న తర్వాత తిన్నగా ఉండొచ్చుగా, ఆవు మీద ఆశ కలిగింది. ఏమయ్యా ఋషీశ్వరుడివి నీకెందుకు ఆవు అన్నట్ట. ఋషీశ్వరులు ఆవు ఉండకూడదు కాబోరు ఆయనకి, ఇంత చేసి ఫోన్ చేసి ఆవు నాకు ఇచ్చేయి, నీ దగ్గర ఏం చేసుకుంటే అడవిలో నాకు కావాలి, నేను చాలా మహిమలు కలిగిన వాడిని, నాకు ఈ ఆవు లేకపోవడం లోటు ఆవు ఇచ్చేయని కోరాడు. ఋషుల్లో కూడా తమాషాలు ఉంటాయండి. అయి విజయవాడకి దగ్గరలోనే ఓ చిన్న ఊరు ఉంది, ఆ కృష్ణానదీ తీరంలో అక్కడ స్వామీజీ ఉన్నారు, ఓ చిన్న అమ్మవారి పీఠం ఉంది. ఆ స్వామీజీ టాటా సుమో క్వాలిస్ కారు కొన్నాడు ఆయన. క్వాలిస్ కారు కొనడం వరకు అతను ఉన్న కథ ఏంటో తెలుసు మీకు ఆశ్చర్యం. ఈ స్వామివారిని ఓ చోట స్వాములు మీటింగ్కి పిలిచారు. ఆ స్వాములు మీటింగ్లో ఇంకో స్వామివారు కారులో వచ్చారు, ఈయనకి అప్పట్లో కారు లేదు. ఈ కారులో తీసుకెళ్ళమని దేబెట్టమన్నారట. దేబెడుతూ ఉంటే ఇంతకంటే పెద్ద స్వామివారు ఇంకొక ఆయన వచ్చారట. పెద్ద స్వామిరా కానీ ఈ స్వామివారిని మధ్యలో దింపేశారట. మధ్యలో దింపేసరికి ఈయనకి చాలా పౌరుషం పుడుకొచ్చింది. స్వాములకు కూడా చాలా పౌరుషాలు ఎక్కువ ఉంటాయి. అందరు స్వాములు తపశక్తితో ఉంటారా మరి, అవమానం ఫీల్ అయిపోయాడు ఆయన అన్నమాట. నిజానికి ఋషులు మానవమానాలకు అతీతంగా ఉంటారు. నన్ను ఇంత స్వామిని కృష్ణా తీరంలో ఉండే ఈ స్వామిని మధ్యలో కారు దింపేస్తారా అని ఆయనకు పౌరుషం వచ్చి అప్పటికప్పుడు 5,000 10,000 అడ్వాన్స్ కట్టేసి వాయిదా పదవి మీద క్వాలిస్ కొనేసాడు. చూసారా అలా ఉంటారు స్వాములు అంటే. మీరు మేము మన కారులోంచి దింపేశారు, ఏం చేయగలిగాం, మనం కారు కొనలా, స్వామీజీ చక్కగా వెంటనే ఆయన కారు కొనేసాడు. అలా స్వాములకు కూడా పౌరుషం ఉండాలి ఒక్కొక్కప్పుడు, తప్పదులేండి మరి, లేకపోతే లోకం నడవదు. లోక తమాష లోకంలో విచిత్రాలు. జమదగ్ని మహర్షికి ఆవును అడిగేసరికి కొంచెం కోపం ముంచుకొచ్చింది. అయితే ఇక్కడ కోపం ముంచుకురావడానికి గల కారణం ఆయనకేమి అవమానము అవతలోడు కారులోంచి దింపాడు అని కాదు. రాజా, ఈ ఆవును నీవు అడిగావు, ఈ ఆవు నా కూతురులా పెంచాను, కామధేను పుత్రికి ఇది, దీనిని నేను ఎలా ఇస్తాను, చచ్చిన ఇవ్వను, ఇది నా కన్న కూతురు, కూతుర్నిచ్చేవాడు ఉంటారా అన్నట్ట. నేను మహారాజుని, వీరాధి వీరుణ్ణి, సహస్రబాహుని, అటువంటి నేను అడిగితే ఇవ్వనంటావా, నా పరాక్రమం తెలుసు అన్నట్టు. నువ్వేమైనా అనుకో, రాజువు కదా అని వినయంగా పిలిచి భోజనం పెడితే, మజ్జిగ ఇస్తే, అన్ని చేస్తే, అనేక రకాల పిండి వంటలతో ఆ కూడు తినడం మానేసి ఏకంగా నాకే అసలు పెడతావా, కుదరదన్నాడే. అయితే ఆవును బలవంతంగా పట్టుకుపోతున్నాను, ఆవును పట్టుకుపోయాడు. నాయనా కుమార పరశురామ అని పిలిచాట జమదగ్ని. వచ్చాడు జమదగ్ని యొక్క కొడుకు పరశురాముడు. ఏమి నాన్నగారు, రాజుగారి మీద అభిమానంతో అన్నం పెడితే నా ఆవుని ఎత్తుకుపోయాడరా, వీళ్ళు తీసుకురాను కానీ. ఈయన మహావేగంగా వచ్చేసాడు పరశురాముడు. ఆవుని ఇస్తావా ఇవ్వా, వరి వెర్రి బ్రాహ్మణ, ముష్టి ఎత్తుకు బతకవలసిన వాడికి ఆవు ఎందుకురా, అన్నం కావాలంటే పెడతాను, చీ వదలబో అన్నట్ట. పిలిచి ఆదరంతో అలిసిపోతారేమో అడవిలోనని అన్నం పెడితే రాజుగారివి ఉండి బ్రాహ్మణుడి యొక్క ధనం అపహరిస్తావు, ఎందుకంటే దరిద్రం ఉందా, ఓ 10 రూపాయలు బ్రాహ్మడికి ఇస్తాడు కానీ బ్రాహ్మడు సోడు ఎవడన్నా పట్టుకెడతాడా, అది కూడా తెలియదా నీకు అజ్ఞాని. విప్రతతి సొమ్ము కంటే విషము మేలు, విప్రుడి సొమ్ము కంటే విషం మంచిది, విషం తాగిన వెంటనే చంపుతుంది, కానీ విప్రుడి సొమ్ము అపహరించిన వాడు జీవితాంతం కొంచెం తీసుకుని వంశాలతో సైతంగా నశించిపోతాడు. ఇచ్చేయావన్నట్ట. దాంతో ఆయన యుద్ధానికి వచ్చాడు. ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు పరశురాముడు వాడి ధనుస్సులన్నీ పట 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 నరికి ఎగిరి ఆ గండ్రగొట్లు పుచ్చుకుని ఒక్కొక్క చేతిని అరటి చెట్లు నరిగిన నరికేస్తూ ఉంటే అప్పుడు ఆయనకి అర్థమైంది, ఈయన దత్తాత్రేయుడే, విష్ణువే అని. వెంటనే నమస్కారం చేశాడు. ఆ నమస్కరిస్తున్న చేతులు నరికేశాడు ఆయన. జై దత్త అన్నాడు. చివరి మూమెంట్లో పరశురాముడి స్థానంలో దత్తాత్రేయుడే కనపడ్డాడు. నరికేశాడు పరశురాముడు ఆయన శిరస్సుని. వెళ్ళి తన ఇష్టదైవమైన పరశురాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన, ఆ దత్తుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అంతటి గొప్పవాడు కూడా నశించిపోయాడు. కానీ ఆ యాతన ఎంత ఇబ్బంది కలిగించిందో తెలుసు. అందుకే గొప్పవాడు తప్పు చేస్తే దానివల్ల ముప్పు ఎక్కువ అండి. సామాన్యుడు చేసే పాపం కంటే గొప్పవాడు చేసే పాపం వల్ల ప్రమాదాలు ఎక్కువ వస్తాయి. పరశురాముడేమో ఆయన్ని చంపేసి తన ఆవును పెట్టుకెడితే పగబెట్టేట ఆ కార్తీవీరాత్రుడు కొడుకులంతా కూడా, నూరుగురు కూడా. పరశురాముడు లేనప్పుడు జమదగ్గిన ఆశ్రమాన్ని చుట్టుపెట్టి, ఎరా నీ కొడుకు ద్వారా మా నాన్నను చంపిస్తావా, ఇప్పుడు చూసుకొని నిన్ను నరికేస్తాం అని ఆయన్ని పశువుని నరికినట్టుగా తలకే నరికేసి ఆవును ఎత్తుకుపోయారట. అప్పుడు జమదగ్గిన భార్య రేణుక రామ 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 అని 3 ఏళ్ళు 21 పర్యాయాలు ఏడ్చేదట పాపం. రామ రామయ్యటంచు పుత్రుని ఆరాధించుడందం పామామణి ముయ్యేడు మార్లే పిల్వంగా. ఆయన భార్య 3 ఏళ్ళు 3 ఏళ్ళంటే 21 రామ 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 అని అరిచేసరికి పరుగు పరుగును గండ్రగొడ్డలతో భూమి అదిరిపోతూ ఉండగా వచ్చేసినటువంటి పరశురాముడు ఆగ్రహావేశాలతో తన తండ్రి శరీరాన్ని చూచాడు. ఈ నా తండ్రి తల నరికిన దుర్మార్గులకి తగిన ప్రాయశ్చిత్తం చెప్పకుండా ఈ శవాన్ని ముట్టుకోను అని, అమ్మ ఈ శవాన్ని కాపలా కాస్తూ ఉండు, ఈ తల మొండెము కూడా అని వెళ్ళి భూమి అదిరిపోతూ ఉండగా ఆ తండ్రిని చంపి పారిపోతున్న హైహై వంశం మీదకి దాడి చేశాడు. వాళ్ళు అటు ఇటు పారిపోతున్న వాడు ఒక్కొక్కడిని పట్టుకుని పట్టుకుని చుట్టు పుచ్చుకుని తాటికేలు నరికినట్టుగా నరికేసి తలకాయలు అవతల పారేశాడు. ఆ కోపం తీరలా 21 సార్లు తన తల్లి తనని పిలిచింది కాబట్టి భూమి మీద 21 సార్లు దండయాత్ర చేసి సంవత్సర పాటు ఆ 21 దండయాత్రలో కనిపించిన వాళ్ళల్లో క్షత్రియుడిని నరికి పారేశాట. ఆ సమయంలోనే దశరథుడు మగరూపంతో ఉంటే చంపేస్తాడు క్షత్రియులని ఆడవేషం వేసుకుని భార్యతో పాటుగా అంతఃపురంలో గాజులు వేసుకుని కూర్చున్నట్ట వంశాన్ని రక్షించుకోవడానికి. కొంతమంది అలా ఆడవేషం వేసుకుని బతికి పట్టగట్టారు, మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగా. ఈ విధంగా అందరూ కూడా స్త్రీ రూపాలు ధరించిన వాడు బతికారు, తక్కిన వాళ్ళందరినీ నరికి వదలవారేశాడు ఆయన. ఆ 21 పర్యాయాలు ఈ రాజుల్ని చంపిన రక్తం పట్టుకొచ్చి కురుక్షేత్రం దగ్గర శమంత పంచకమని 5 మడుగులు ఆ మడుగుల్లో పోసేసి రక్తం పాపానికి ప్రాయశ్చిత్తంగా స్నానం చేసి అక్కడ స్నానం చేస్తే ఆ హత్యా పాపాలు పోతాయట. అందుకని హత్యా పాపం పోవడానికి అక్కడ స్నానం చేసి అగ్గిమిచ్చి అప్పుడు మళ్ళీ ఇంత భూమిని తాను ఏకఛత్రాధిపత్యంగా తెచ్చుకున్న భూమిని కశ్యపుడికి దానం ఇచ్చేసేట. కశ్యపుడికి దొరికాడు ఈయన. అందుకని ఇంకా క్షత్రియ సంహారం జరగకుండా ఉండడం కోసం ఏం చేశాడు, ఈ రాజ్యం నాకు దానం ఇచ్చే భూమిని, ఇంక నువ్వు ఎప్పుడు పగటిపోట ఈ భూమి మీద తిరిగినా తిరగచ్చు, రాత్రిపూట మాత్రం పడుకోటకు వెళ్ళదు జాగ్రత్త అన్నట్ట. అలాగే రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో భూమి మీద ఉండను అని మాటిచ్చి పగలే ఇప్పటికి కూడా ఆయన తిరుగుతాడు. చిరంజీవుల్లో పరశురాముడు కూడా చిరంజీవి, ఒక చిరంజీవే కాదు బాలకృష్ణ నాగార్జున కూడా ఆయనే. ఆయన అటువంటి పరశురాముడు పగటిపూట తిరగచ్చు, రాత్రిపూట తిరగలేడు కాబట్టి పగటిపూట తిరుగుతూ ప్రజలకు అప్పుడప్పుడు భక్తులకు దర్శనమిస్తాడు. అప్పుడు వచ్చేట తండ్రి శవం దగ్గరికి, అప్పటిదాకా శవం కొళ్ళలేదు,